దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని గ్రంథం ఏం మాట్లాడుతూ ఉందో, ఆ పరిశుద్ధ లేఖనాల వెలుగులో అందరం కూడా ఆయన స్వరం వినడానికి ఇష్టపడదాం, ఆయన మనతో మాట్లాడాలని ఇష్టపడదాం, ఆయన కృపావాక్యానికి మనం అందరం ఈ వెటనరీ యూనివర్సిటీ సహవాసాన్ని అప్పగించి ప్రతిష్ట ప్రార్థనలు అని వచ్చిన వారందరికీ ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. వాక్య ధ్యానానికి మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం వద్దకొద్దా. యోగు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యోగు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని 9వ వచనాన్ని చదువుకుందాం. అయినను మృగములను విచారించును, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించును, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. 7వ వచనం 8వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాటలు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు మనతో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నాడు. నిరాకారుడైన దేవుడు, అదృశ్యుడైన దేవుడు, ఆత్మరూపైన దేవుడు, ఆయన సజీవుడు. ఆకారం లేదు కాబట్టి, మనకి కనిపించట్లేదు కాబట్టి లేడు అని మనం అను. ఆయన ఎందు విశ్వాసం నుంచి బిడలం కాబట్టి ఈ ప్రార్థనా సహవాసాలుగా కూడుకొని ఆయన పాదాల దగ్గరికి వచ్చాం. అయితే ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట, ఎవరూ ఇందులోనూ పరిపూర్ణ కారు, నిత్య విద్యార్థులమే, ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోవడానికి దేవుడు బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో ఉంచాడు. నేర్చుకోవడానికి బైబిల్ గ్రంథాన్ని మాత్రమే కాకుండా నేచర్ను కూడా మన ముందు ఉంచాడు. యానిమల్ కింగ్డమ్ను మన ముందు ఉంచాడు. ఆయన మాట్లాడుతున్న మాటలు అవే. దేవుని బిడ్డలుగా మనము దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి అన్నిటినీ చూసే దృక్పథం మారాలి. ఎట్లా చూడాలంటే 7వ వచనంలో విచారించుము అన్న పదాన్ని వాడుతున్నాడు ఆయన. 7వ వచనం 2వ భాగంలో కూడా మృగములను విచారించుము, ఆకాశ పక్షులను విచారించుము, 8వ వచనంలో ధ్యానించుము, భూలోకాన్ని, ఈ యానిమల్ కింగ్డమ్ ని, బర్డ్స్ కింగ్డమ్ ని, వీటన్నిటిని ధ్యానించాలి, విచారించాలి, స్టడీ చేయాలి, రీస్టడీ చేయాలి, అబ్జర్వ్ చేయాలి అన్న పదాలు వాడుతున్నాడు ఆయన. కావున దేవుని బిడ్డలుగా మనకు అర్థం కావలసిన మాట, దేవుని వాక్యపు వెలుగులో దేవుని మనసు ఏంటో అర్థం చేసుకోవడానికి మనం ఈ సహవాసంలో ప్రయత్నం చేస్తాం. వాక్యంలో మాత్రమే కాకుండా వాక్యం చెప్తున్నట్టుగా మన చూసే దృక్పథం, వాక్యం చెప్తున్నట్లుగా మన లివింగ్ స్టైల్, వాక్యం చెప్తున్నట్లుగా ఆయన వాక్యం మన పాదానికి దీపం, వాక్యం మన ప్రవర్తన వెలుగు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఆయన మాటల ప్రకారంగా జీవించటం మేలు. ఆ వాక్యం ఏమంటుందంటే, అనుదిన జీవితంలో, దైనందిన జీవితంలో, భూమి మీద జీవితంలో మనకి ఆయన యానిమల్స్ ను చాలా దగ్గరగా ఉంచాడు. బైబిల్ ఈ మాట ఒప్పుకోదు, కానీ శాస్త్రి ఈ మాట మాట్లాడేసింది. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నారు. మానవుడు కూడా ఒక జంతువే. బైబిల్ ఎంత మాత్రం ఆ మాట ఒప్పుకోదు. దేవుడు అన్నిటికంటే ఆదికాండ మొదటి అధ్యాయంలో సృష్టి అంతటిని చేసి ఆయన ఆకాశ పక్షులను, భూజంతువులను, సముద్రపు జీవులను కూడా చేసి చివరిగా ఆదామును చేసి ఆదాము ఆధిపత్యంలోకి జంతురాశిని అంతటిని, జీవరాశి అంతటిని తీసుకొచ్చి ఆదాము పాదాల కింద, మానవుని పాదాల కింద జంతువులు ఉంచినట్టుగా పరిశుద్ధ లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అందులో ఆదికాండ మొదటి అధ్యాయంలో ఆ మాట మనం చూడాలి. ఆదికాండ మొదటి అధ్యాయంలో 24వ వచనం ఆరో దిన ప్రారంభంలో వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించిన గాకని పలికను ఆ ప్రకారమాయను. దేవుడు కలుగును గాక అని మాటతో జీవరాశిని కలగజేశాడు. ఆకాశ పక్షులు ఆయన నోటి మాట ద్వారానే, సముద్రపు జీవులు ఆయన నోటి మాట ద్వారానే, భూ జంతువులు మృగాలు ఆయన నోటి మాట ద్వారానే. కానీ 26వ వచనం మన ఐడెంటిటీ చాలా ప్రత్యేకమైంది, మన సృష్టి చాలా ప్రత్యేకమైంది. మేబీ మనమేమైనా హ్యూమన్ బాడీ అనాటమీ చూసినప్పుడు హార్ట్ పంపింగ్ సిస్టమ్, లంగ్స్ పంపింగ్ సిస్టమ్ అన్ని అట్లాగే కనిపించొచ్చుగాక వాటి బ్లడ్ మన బ్లడ్ ఒకలాగే కనిపించొచ్చుగాక. కానీ మూలాలకు వెళ్ళి మాట్లాడితే బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది. వాటన్నిటినీ దేవుడు మన కోసం చేశాడు. 26వ వచనం దేవుడు మనల్ని ఎంత ప్రత్యేకంగా చేశాడంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయడము. ఆయన తన సొంత స్వరూపాన్ని, తన పోలికను, తన అథారిటీని కూడా అక్కడ రాయబడ్డ మాట పోలిక ఇవ్వడం మాత్రమే కాదు, 26వ వచనం ముందుకెళ్తే ఆయనలాగా అంటున్నాడు, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏడుదురుగాక అని పలికెను. దేవుడు వాటన్నిటి మీద రూల్ ఓవర్ చేయమంటా ఉన్నాడు, అథారిటీ ఇస్తున్నాడు. దేవుని యొక్క ఇమాజిన్ ఇచ్చాడు ఆయన, తన ఆకారాన్ని స్వరూపాన్ని మాత్రమే కాక, అది గొప్ప భాగ్యమే. ఆయన ఆకారాన్ని ఇవ్వటం అన్నది ఎంత గొప్ప భాగ్యం. ఆయన అథారిటీని కూడా ఇచ్చాడు, తాను చేసిన సృష్టి మీద మానవునికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఆదికాండం మొదటి అధ్యాయమే మనతో మాట్లాడుతున్న మాట, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ సోషల్ యానిమల్. మనం ఎంత మాత్రము జంతువులు కాము, మనం ఎంత మాత్రము డార్విన్ చెప్పినట్టుగా కోతు నుంచి పరిణామ సిద్ధాంతంలో వచ్చిన వారం కూడా కాము. ఎంత మాత్రం కూడా పరిణామ సిద్ధాంతంలో జంతువుల్లో నుంచి, ఏకకణ జీవి నుంచో చింపాంజీ నుంచో వచ్చిన వారం కూడా కాము. మన ఐడెంటిటీ చాలా ప్రత్యేకంగా బైబిల్ మాట్లాడుతూ ఉండగా, మన ఐడెంటిటీని వెతుక్కున్నప్పుడు ఎప్పటికీ అవిశ్వాసులకి, మిగతా విశ్వాసాల్లో ఉన్న వారికి వాళ్ళ ట్రూ ఐడెంటిటీ అర్థం కాక, వాళ్ళ ఆ దేవుడిచ్చిన ఆ ఐడెంటిటీ వాళ్ళకి అర్థం కాక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. పరిశుద్ధ లేఖనాలు ప్రారంభంలోనే మన ఐడెంటిటీని మాట్లాడుతూ, దేవుడు జంతువులాగా చేయలేదు, తన రూపంలో చేశాడు, జంతువులతో కలిసి జీవించడానికి తార్జ్యంలా చేయలేదు, వాటన్నిటి మీద వాటికి పేర్లు పెట్టి, జంతువులకు పేర్లు పెట్టి వాటన్నిటి మీద అధికారం చేయడానికి, వాటన్నిటినీ క్రమముగా చూడడానికి దేవుడు వాటికి పైన నియమించాడు అని ఆదికాండం మొదటి అధ్యాయం మనతో మాట్లాడుతూ ఉంది. కానీ ఇంకొక లేఖన భాగాన్ని మనం చదవాలి, విచిత్రంగా ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితం ధన్యత, 2 మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనం కూడా మన జీవితాన్ని సరిగ్గా నడిపించుకోగలుగుతాం. దేవుడు అర్థం కావాలి, మనం ఏంటో అర్థం కావాలి. ఈ 2 బాగా అర్థమైతే అన్ని బాగా అర్థమవుతాయి. యానిమల్ కింగ్డమ్ బాగా అర్థమవుతుంది, పక్షులు మనకు బాగా అర్థమవుతాయి, ప్లాంట్స్ కింగ్డమ్ మనకు అర్థమవుతుంది, అన్ని అర్థమవుతుంది. బాటనీ, జువాలజీ, కాలేజీలు, యూనివర్సిటీ పుస్తకాల్లో లేని క్లారిటీ పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు తన బిడ్డలకి అర్థం చేయిస్తా ఉన్నాడు. దాన్ని ఎరిగి ఆయన పాదాల దగ్గరికి వచ్చామని నేను మరొకసారి ఈ సత్యాలను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నా. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు 19వ వచనం. ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచేను. దేవుడు మనిషికి ఖచ్చితంగా దేవుడు తెలియాలి, జీవమగలిగిన దేవుడు తెలియాలి, ఈ యూనివర్స్ అంతటిని సృష్టించి నడిపిస్తున్న దేవుడు తెలియాలి, తన క్రియేటర్ తెలియాలి, తన కాలగతులు ఏ దేవుడి స్వాధీనంలో ఉన్నాయో ఆ దేవుడు తెలియాలి, తన భవిష్యత్తు ఎలాగ మార్చుకోవాలో దేవుడు అర్థమైతే దేవుడు సహాయం చేయాలి. కాబట్టి దేవుడు ప్రతి జనరేషన్ కి అందుబాటులో ఉన్నాడు, మన జనరేషన్ కూడా చాలా అందుబాటులో ఉన్నాడు. రోమా పత్రికలో మాట్లాడుతూ దేవుడు వాటికి ఆ దేవుడు తన గురించి ఏం అవసరమో ఏం చెప్పాలో అది వారికి విశదపరిచాను. ఎట్లాగా 20వ వచనం మొదటి అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణాలు, అదృశ్య దేవుడు తను ఉన్నాడు, లక్షణాలు ఉన్నాయి, కొన్న లక్షణాలు ఉన్నాయి, ఆయనకి ఎగ్జిస్టెన్స్ ఉంది. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తి, ఆయన నిత్య శక్తి, ఆయన దేవత్వం. నిత్య శక్తి అన్న మాట దగ్గర మనం ఎనర్జీ కొరకు మాట మాట్లాడతాం. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నోర్ డిస్ట్రాయిడ్. శక్తిని పుట్టించలేము, నాశనం చేయలేము, రూపం మారుతూ ఉంటుంది. సూర్యుడు తన శక్తులు ఏమాత్రం తరుగుదల లేకుండా అలా మండుతా ఉన్నాడు. గాలికి శక్తి ఉంది, నీరుకి శక్తి ఉంది, నేలకు శక్తి ఉంది. సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు పండిన ఇంకా నేల దున్నితే మరలా సారమిస్తా ఉంది. వర్షపు నీళ్లు ఆ జీవం కలిగి ఉన్నవి, ఋతువులు అన్నిట్లోనూ మనం ఆయన ఉనికి, ఆయన ఎగ్జిస్టెన్స్, ఆయన శక్తి, రెండో మాట దేవత్వం, ఆయన లక్షణం. ఆయన లక్షణం విచిత్రంగా ఉంటుంది. పంట మనం గడ్డి పశువుకేస్తే పాలు ఇవ్వటం ఆశ్చర్యం, మరలా అది విడిచిపెట్టిన ఆ పెంట తీసుకెళ్లి పొలానికి వేస్తే మరలా పంటలు పండటం. మనకి అవసరం లేనివేమో దేవుడు మరలా కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు ఇవ్వటం, ఆక్సిజన్ మనం తీసుకోవడం, మనం కార్బన్ డైఆక్సైడ్ ని ఇస్తే మొక్కలు తీసుకుని ఆక్సిజన్ మనకి ఇవ్వటం. సైకిల్స్ అన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు దేవుని హస్తం, దేవుని ఉనికి, అవన్నీ ఆయన సృష్టి అంతట్లో నుంచి అందరికీ బయలుపరచాలనుకుంటున్నాడు, దాని ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే వాళ్ళు డైవర్ట్ అయ్యారు. 22వ వచనం, వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. దేవుడు ఆయన ఎరుగుతారు అని అన్ని ఆలోచించే మెదడిచ్చాడు, జ్ఞానాన్నిచ్చాడు, కళ్ళ ముందు సృష్టినించాడు. దాన్ని చూసి దేవుడిని మహిమపరచడానికి బదులు అవివేక హృదయం అంధకారమాయను, వారు బుద్ధిహీనులైరి అని కోపడుతూ ఉన్నాడు. ఏం చేశారు? 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. మానవుణ్ణి జంతువుల కంటే శ్రేష్టమైన వాడిగా చేస్తే, ఏడికిగా చేస్తే, తన స్వరూపంలో చేస్తే, తన పోలుకు చొప్పున చేస్తే దేవుడిచ్చిన ఆ ట్రూ ఐడెంటిటీ అర్థం కాలేదు. తన మేకర్ సృష్టికర్త అయిన దేవుడు అర్థం కాలేదు. దేవుని మహిమపరచాలి, మానవుడు జంతువులన్నిటి మీద కూడా అజమాయిషి చలాయించాలి. విభిన్నం ఏంటంటే మనిషి తన ఐడెంటిటీని కోల్పోయాడు, జంతువులకు మొక్కడం నేర్చుకున్నాడు, పురుగులకు మొక్కుతా ఉన్నాడు, ప్రతిమలుగా చేసుకున్నాడు, సాగిలు పడుతున్నాడు, పూజిస్తూ ఉన్నాడు. దేవుడికి చెందాల్సిన మహిమ దేవునికి కాక జంతువులకి, పురుగులకి, పక్షులకి ఇస్తున్నాడు అని ఆయన చాలా కోప్పడతా ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, మనం ఈ సాయంకాలపు ప్రతిష్టారాధనలో నేను మనమేంటో, జంతువులేంటో, దేవుడేంటో ఈ మూడు అర్థం కావాలి. ప్రాముఖ్యంగా వెటనరీ యూనివర్సిటీలో ఎక్కువగా జంతువుల మీద పరిశోధన చేస్తారు కాబట్టి నాకున్న పరిమిత జ్ఞానంలో మీకేమైనా ఉపయోగపడతాయని మీ ద్వారా, మీ అకేషన్ ద్వారా, మీ ఇనాగ్రేషన్ ద్వారా అన్ని సహవాసాలకు కూడా మనమేంటో, మన ట్రూ ఐడెంటిటీ ఏంటో అర్థం చేసుకోవటం, దేవుని సంతోషపెట్టగలుగుతాం, మనం మిగతా వాళ్ళని కూడా గైడ్ చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి మొదటి మాట, దేవుడు విచారించమంటున్నాడు. జంతువులను విచారించు, పక్షులను విచారించు, అడవి జంతువులు విచారించు, పరిశోధించు, ఆలోచించు అని మాట్లాడుతున్నాడు. వాటిని విచారిస్తే, వాటిని ఆలోచిస్తే, వాటిని పరిశోధిస్తే ఏం తేలుతుంది? మూలవాక్యానికి మరలా మనం వెళ్ళగలిగితే యోగు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం కింద మరొక వచనం రాశాడు ఆయన. యోగు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం మనం విచారించమన్నాడు, బోధ కలుగుతుంది అన్నాడు. ఏం బోధ కలుగుతుంది? 8వ వచనంలో చేపలు, 7వ వచనంలో మృగాలు, పక్షులు ఏం బోధిస్తాయి? 9వ వచనం, వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలగజేసానని తెలుసుకొనలేని వాడెవడు. ఎట్లా వచ్చేసే ఇలా అంటారు, కేజీ చేపలు మార్కెట్ లో 200 రూపాయలు, 200 రూపాయలతోటి మనం కేజీ చేపలు తెచ్చుకొని చక్కగా ఫిష్ కర్రీ చేసుకొని ఫ్రై చేసుకొని తింటున్నాం, బాగుంది. ఇక దేవుడికి మనకి ఏం సంబంధం లేదా? మార్కెట్ లో 200 ఇచ్చాం కాబట్టి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం అన్న ఉద్దేశం దేవుని బిడ్డలో అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలంట. 200 అతను పట్టి తీసుకొచ్చినందుకు మధ్యలో దళారీకి ఇచ్చిన డబ్బులు. నీ 200 రూపాయలతోటి కేజీ చేపలు పుట్టో పెరగో, మనం తింటున్న ఆహారం, దేవుడు ఆహారాన్ని నాన్ వెజ్ ని కూడా ప్రోటీన్ ఫుడ్ అంతా మన మేలు కొరకు ఇచ్చాడు. కానీ చాలా సార్లు మార్కెట్ లో పెరిగిన రేట్లు బట్టి ఏమనిపిస్తుంది అంటే, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను అన్న భావన, ఇక దేవుడికి నేనేమి రుణపడలేను అన్నట్టుగా ఉన్నాం. నిజంగా సాతాన్ మోసం. దేవుడు ఉచితంగా ఇచ్చాడు. గాలికి ఆయనేమి డబ్బులు వసూలు చేయట్లేదు, సూర్యుని ఎండకు ఆయనేమి డబ్బులు వసూలు చేయట్లేదు, ఋతువులకి, వర్షాలకు, ఆక్సిజన్కి, నువ్వు అనుభవిస్తున్న నేలకి, సృష్టిలో దేనికి ఆయన రేటు పెట్టలా. తిండి దగ్గరకు వచ్చేసరికి అందరూ మధ్యలో దళారి వ్యవస్థ డెవలప్ అయింది కాబట్టి మొత్తానికి రేట్లు పెట్టారు. రేట్లు పెట్టినా మనం దేవుని దయ మీద మాత్రమే భుజిస్తున్నాము, బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. ఆ మాట మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడే చేశాడు మనకి ఆహారంగా, దేవుడే ఇచ్చాడు మనకి సహకారులుగా, దేవుడే ఇచ్చాడు. ఇప్పుడైతే కార్లు వచ్చాయి, మోటార్ బైకులు వచ్చాయి, ఒకప్పుడు గాడిదలు గుర్రాలు. మార్కెట్ లో చికెన్ పాక్స్ వచ్చిన అర్థం అవుతుంది ఎంత కష్టమైపోతా ఉంటుందో. ఆదివారం రాగానే అర్థం అవుతుంది ఎంత మంది ఎన్ని రకాలుగా నాన్ వెజ్ ఇష్టపడతా ఉన్నారో. దేవుడు మనం సంతోష పెట్టడానికి ఎన్ని రంగురంగుల పక్షులు, వాటి గానాలు, వాటి రాగాలు, ఆహారం కొరకు, ఆహ్లాదం కొరకు దేవుడు సృష్టిలో జంతువులన్నిటినీ ఉంచి ఆయన అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను మహిమపరచు, వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని చేసినని తెలుసుకొనలేని వాడెవడు అన్నాడు. ఆయనే, నేనే నీ కొరకు కావలసిన జీవరాశులను నీ కొరకు చేశాను, నేను నీ కొరకు చేశాను, నువ్వు నాకు విధేయత కలిగి ఉండాలి, నన్ను ప్రేమించాలి, ఆరాధించాలి ఆయన కోరుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో దేవుణ్ణి మహిమపరచడానికి బదులు జంతువులకు సాగిలి పడడం, పురుగులకు సాగిలి పడడం, జంతువులను ఆరాధించటం, పురుగులను ఆరాధించటం ఏమాత్రం ప్రభు మెచ్చడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. కావున పిల్లరా అర్థం చేసుకుందాం. ప్రాముఖ్యంగా ఒకవేళ మనం బాగా అర్థం చేసుకోవడానికి నా పరిమిత సమయంలో రెండు కేస్ స్టడీస్ మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నా. ఎంతగా జంతువులు దేవుణ్ణి ఎరిగి ఉంటాయో, లోబడతాయో, ఆయన మాట వింటాయో, ఆరాధిస్తాయో మనకు అర్థం కావాలి. కీర్తనకారుడు ఈ కీర్తన గ్రంథంలో ఎక్కువగా జంతువులను కొరకు మాట్లాడుతూ అవి ఆయన స్తుతిస్తున్నాయి, అవి ఆయన మహిమపరుస్తున్నాయి అంటున్నాడు. 148వ కీర్తనకి వెళ్దాం. అక్కడ ఒక మాట మనకు అర్థం కావాలి. 148వ కీర్తన 7వ వచనం నుంచి మనం చదివితే భూమి మీద ఉన్న మకరములారా, అగాధములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. కిందకు వచ్చేసరికి 10వ వచనం, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కల తీగరి పక్షులారా, మీరందరూ ఆయన స్తుతించండి అంటున్నాడు. నిజముగా స్తుతిస్తున్నాయి, అవన్నీ స్తుతిస్తున్నాయి. జీవకోటికి అంతటికి దేవుడు అర్థమయ్యాడు. అవి దేవుని విషయంలో నేనంటాను, ఎప్పుడు ఏ జంతువు, ఏ పక్షి, ఏ సముద్రపు జీవి కూడా దేవుడికి తప్ప ఇంకా ఏ విగ్రహానికి మొక్కడం గాని, దేవుడు పెట్టిన నేచర్ పక్కకి వెళ్ళిపోయి గే మ్యారేజెస్, లెస్బియన్ మ్యారేజెస్, ఎంత భయంకరమైన కల్చర్ పిచ్చి ముదిరి తీవ్రస్థాయి అయిన పరిస్థితుల్లో డెవలప్మెంట్ పేరుతో వెళ్ళిపోతా ఉన్నాం గాని, ఎంతగా ప్రకృతిలో ఉన్న జీవరాశులు దేవుడు పెట్టిన నేచర్లో, దేవుడు పెట్టిన స్వభావాన్ని బట్టి, అందులోనే ఉన్నాయి. అందులో ఉండి దేవుడు ఎలా చెప్తే అలాగా ఎంత విధేయత చూపిస్తున్నాయో, ఆరాధిస్తున్నాయో మనం ఈ కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఆరాధనను చూడగలం. ఆరాధన అనగానే సహజంగా మనం మాట్లాడుకునే మాట ఏంటంటే రెండు చేతులు జోడించటం, కళ్ళు మూసుకోవడం, తల వంచటం, నోటితోటి స్తుతులు చెప్పటం, అది బాహ్యమైన ఎక్స్ప్రెషన్. కానీ దేవుడు బైబిల్లో చేతులతో ఆరాధించటం, పెదాలతో ఆరాధించటం అని అసలు ఒప్పుకోవట్లే. పైగా అంటాడు, ఈ జనులు పెదవులతో నా వద్దకు వత్తురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది అన్నాడు. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ఆయన ఆరాధించేవారుగా ఉండాలని కోరుతా ఉన్నాడు. కావున ప్రిలరా, జంతువులు దేవుడిని ఎట్లా ఆరాధిస్తాయి, జంతువులు భక్తి ఎట్లా ఉంటుంది, జంతువులకు దేవుడు ఎలాగ అర్థమయ్యాడు అన్నది కొంచెం చాలా చక్కటి విషయాలు బైబిల్లో ఉన్నాయి. కొన్ని విషయాలు మనం స్టడీ చేయటం బాగుంటుంది. మనం మన ద్వారా అవి నేర్చుకోవాలి. దురదృష్టం ఏంటంటే వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పరిస్థితుల్లోకి, ఆ మోసంలోకి మనం వెళ్ళిపోయాం. అయినా దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం దగ్గరకు వచ్చాము. ఆ ప్రభువు మనం బలపరచడానికి ఇష్టపడతా ఉన్నారు. చదువుతాం దానియేలు గ్రంథంలో ఒక సందర్భాన్ని చదువుతాం. దానియేలు గ్రంథము ఆరో అధ్యాయం చదివితే దానియేలు సింహాల గుహలో వేసేశారు. ఎందుకు వేశారు? ఒకే ఒక్క రీజన్, దానియేలు రాజుకు ప్రార్థన చేయట్లేదు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడని. రాజుకు ప్రార్థన చేయాలి, దేవుడికి ప్రార్థన చేయకూడదు. అది చట్టం. ఎంత ఘోరమో. ఇదేం చట్టం, ఇదేం చట్టం? 6వ అధ్యాయంలో దర్యావేషి చట్టాన్ని చదివితే ఇందుకోసం కదా దేవుడికి కాలేది, ఇక్కడే కదా దేవుడికి మండేది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. నిజంగా బుర్ర పనిచేస్తే రాజులు మేము దేవుళ్ళు అని ఫీల్ అయిపోయారు. అధికారంలోకి వచ్చేసరికి 4 రాళ్ళు వెనక వేసుకునేసరికి, చేతుల్లోకి డబ్బు వచ్చేసరికి, ఉద్యోగం వచ్చేసరికి, ఎవరో మనల్ని యూఆర్ సో కాల్డ్ ప్రొఫెసర్ అనేసరికి, మనం ఈ స్థాయి తీసుకొచ్చింది ఎవరు? దేవుడే కదా. ఈ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. మన కలిగింది అని అంతటికి కారణం ఎవరు? దేవుడే కదా. ఆయన లేకపోతే ఏమైపోతాం? అది కదా మనకు ఉండాల్సిన స్పృహ. 6వ అధ్యాయంలో దానియేలు వాళ్ళు ఏమంటారంటే, దానియేలు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, దానియేలు దేవుడికి ప్రార్థన చేస్తే దానియేలు సింహాలు గుహలో వేసేస్తే సింహాలు చంపేస్తాయి. మరి ఎవరికి ప్రార్థన చేయాలి? దానియేలు రాజుకు ప్రార్థన చేయాలి. ఆశ్చర్యం ఏంటంటే దానియేలు సింహాల గుహలో వేశారు. దానియేలు సింహాల గుహలో వేశారు. పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. 6వ అధ్యాయము 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు ముగించను. ఒక్క సింహం నోరు మెదపల, ఒక్క సింహం నోరు మెదపల. ఎందుకు? దేవుడికి భయపడుతున్నాడు, దేవుడికి భయపడుతున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. మనిషికి భయపడతాలా? మనిషికి ప్రార్థన చేయట్లా. దానియేలు మీద ఈ అభియోగం తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, దానియేలు మీద ఈ అభియోగం తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. దానియేలు మీద ఈ అభియోగం తీసుకొచ్చిన వాళ్ళు ఎంత గొప్పోళ్ళంటే, ఎంత గొప్పోళ్ళంటే 6వ అధ్యాయంలో వాళ్ళెవరో రాయబడింది. 6వ అధ్యాయంలో వారెవరో రాయబడింది. 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో ఆయన మీద నేరస్థాపన చేసిన వారు 4వ వచనం, అందుక ప్రధానులు అధిపతులు, ప్రధానులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, వారేమి సాధారణమైన వాళ్ళు కాదు. ఇంకా 7వ వచనం, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు, అందరూ వీళ్ళందరూ పట్టుపట్టి చట్టం చేపించారు. ఏంటి చట్టం? దేవుడి దగ్గర కాదు ప్రార్థన చేయాల్సింది, రాజుకు ప్రార్థన చేయాలి, రాజుకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు రాజుకి బలు వెలిగింది. దానియేలు జీవితాన్ని చూశాడు. దానియేలు తెల్లారేసరికి సింహాలకు ఆహారం అయిపోయి ఉంటాడు అన్నది వాళ్ళ భావన. కానీ దానియేలు రాజు మాత్రం రాత్రి నిద్రపోలేదు. తెల్లవారుగాన గుహ దగ్గరికి వచ్చేసాడు. గుహ దగ్గరకు వచ్చి పిలుస్తా ఉన్నాడు దుఃఖస్వరంతో. అప్పుడు దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, ఎంత మంచి మాట, నా కింద పనిచేస్తున్నవాడుగా రాజు చూడలేకపోతున్నాడు. నా కింద పనిచేస్తున్న అధిపతిగా రాజు మాట్లాడడంలా, నువ్వు నా కింద లేవు, దేవుడి కింద ఉన్నావు. నువ్వు నాకంటే దేవుడికి ఎక్కువ విలువిచ్చావు, నువ్వు ప్రాణం కంటే దేవుడికి ఎక్కువ విలువిచ్చావు, నీ ప్రాణాలను కూడా పక్కన పెట్టి దేవుని ఆరాధిస్తానంటున్నావు. నువ్వు ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా, ఆయన నేను కాపాడగలిగాడా? అదే ఆయన ప్రశ్న. నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా? ఒకవేళ దానియేలు రాజుకు ఒకవేళ ముక్కుంటే, రాజుకు ప్రార్థన చేస్తుంటే, ఆ దానియేలు కొరకు ఈ రాత్రి మనం స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ఆ పేరు ఇక్కడ ఉండేది కాదు. ఉన్న మనం తిట్టుకునేవాళ్ళు. దానియేలుకి తన ట్రూ ఐడెంటిటీ అర్థమైంది. నేను పరలోకపు రాజుకు దాసుణ్ణి, పరలోకపు రాజు యొక్క కుమారుణ్ణి. ఆయన చెప్పింది చేయాలి. భూలోకపు రాజుకి విధేయత చూపించడం మంచిదే కాని పరలోకపు రాజుకి అంతకంటే ఎక్కువ విధేయత చూపించాలిగా. ఆ మాటకు వస్తే భూలోకపు రాజు దర్యావేషి రాజుకి నో చెప్పేశాడు. ఎంత బతిమాన్న, నా వల్ల కాదండి, నా వల్ల కాదండి అనేసేది. ఏ దేవుణ్ణి అయితే దానియేలు సేవిస్తున్నాడో, ఏ దేవుని కొరకైతే ప్రాణాలకు తెగించి బోనులో అడుగుపెట్టాడో, సింహాల గుహలోకి అడుగుపెట్టాడో, ఆ బోన్ దగ్గర రాజు ఆ పిలిచిన పిలుపుకు ఆయన మాట్లాడుతున్నాడు, నా దేవుడు, ఆయన నమ్ముకున్నాను, ఆయన మీద ఆధారపడ్డాను, ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను, ఆయన దూతను పంపించాడు, ఒక్క సింహం నోరు మెదపుల, ఒక్క సింహం నోరు మెదపుల సింహాల నోరు ముగించాడు. ఇప్పుడు రాజుకు మనసు మారింది, ఎవరెవరైతే దానియేల మీద అభియోగాలు తీసుకొచ్చి నా మనసు పాడు చేసి నాతో ఇంత పాతగానికి ఉడిగెత్తించారో వాళ్ళందరినీ పడేయండి సింహాల గుహలో అన్నాడు. వాళ్ళందరినీ పడేయండి అన్నాడు. ఆ సింహాల గుహలో వాళ్ళందరంటే ఎవరు? అధిపతులు, సంస్థానాధిపతులు, సేనాధిపతులు. 7వ వచనంలో చదివాను కదా, వాళ్ళ కింద వాళ్ళకి ఎంతమంది భార్యలు ఉంటారు, ఎంతమంది పిల్లలు ఉంటారు, ఎంతమంది పండుగలు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి సింహాల గుహలో వేసేయమన్నాడు. వేసేశారు. 24, రాజు ఆజ్ఞయగా దానియేల మీద నింద మోపిన ఆ మనుషులను వారు చూడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను, అందుకే అన్నాను చాలా మందిని గుహలో వేశారు, 100ల మందిని గుహలో వేశారు. వారు గుహ అడుగునకు రాక మునిపే సింహములో పాలేరి, సింహములో వారి ఎముకలను సహితం పగల గొరికి పొడి చేశాను. ఎంత ఆకలితో ఉన్నాయో ఎముకల్లో సున్నం కూడా మిగలదంటాను చూశారు. అట్లా చేసే ఎముకలు సహితం పగల గొరికెను. ఇందుకే ఏ సింహాలు ఎవరికి భయపడుతున్నాయి? రాజుక, చట్టాలక, ప్రభుత్వాలక, సింహాలు ఎవరికి లోబడుతున్నాయి? మనుషులక, ప్రభుత్వాలక. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, మనం లోబడతాం, ప్రభుత్వాలకు లోబడతాం, మనుషులు లోబడతాం. అది కామన్ సెన్స్ అయితే, ఇంకా మన కామన్ సెన్స్ బాగా పనిచేయాల్సింది ఎక్కడంటే, పుట్టిచ్చిన దేవుడికి లోబడ్డాం, ప్రాణం ఇచ్చిన దేవుడికి లోబడ్డాం, ఆరాధించటం, స్తుతించటం, మహిమపరచటం. ఆయనకు దూరంగా ఉండి ఏం చేయగలం? ఆయనతో ఉన్నామా? చచ్చినా ధన్యులమే, ఆయన దగ్గరికి వెళ్తాం, యుగయుగాలు ఉంటాం, సంతోషంగా ఉంటాం, సదాకాలం ఉంటాం. ఆయనకు దూరంగా ఉంటే, ఆయన మొత్తితే నరకానికి పోతాం. ఎవడు కాపాడారు మనల్ని? ఎవరు బయటకు తీసుకురావాలి మనల్ని? జీవము గల దేవుని చేతులు పడుట బహుభయంకరం. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, నీ దేవుడు ఎంత శక్తిమంతుడో నీకు అర్థమైతే. ఆయన అంటాడు, బాబు మేము ఎట్లా బ్రతకాలని చెప్పి ఓ బబ్బోలు పెడుతున్నావు, బుర్ర సరిగ్గా పనిచేస్తే ఆకాశ పక్షులను చూడు, ఏం వ్యవసాయం చేస్తున్నాయి, ఏం వ్యాధులు కట్టాయి, ఏం కోల్డ్ స్టోరేజ్లు కట్టాయి, ఎంత సంపాదిస్తున్నాయి, ఎంత వెనకేసుకుంటున్నాయి, ఎవరు పోషిస్తున్నారు? అడవి జంతువులు చూడు, అవి వాటిని ఎవరు పోషిస్తున్నారు? సముద్రపు జీవులను చూడు, వాటిని ఎవరు పోషిస్తున్నారు? నీ సృష్టికర్త నీకు అర్థమైతే, నీ దేవుడు నీకు అర్థమైతే, ఆయన శక్తి సామర్థ్యాలు నీకు అర్థమైతే, రాజు తర్వాత రాజు అంతటి వాడు దానియేలు, దర్యావేషు, పారసీక సామ్రాజ్యంలో 120 అధిపతులు, 120 సంస్థానాల మీద నియమిస్తే, 120 సంస్థానాల మీద నియమించబడ్డ అధిపతుల మీద 3 ప్రధానులు నియమిస్తే, ఆ 3లో ప్రధానమైన వాడు దానియేలు. రాజు తర్వాత దానియేలే. అంత పై స్థాయిలో ఉన్న దానియేలు కొరకు బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, 6వ అధ్యాయం 10వ వచనం, అతడు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, అతడు ముమ్మారు స్తుతిస్తున్నాడు, అతడు మోకాలోని ప్రార్థన చేస్తున్నాడు, అతడు వ్యతిరేకమైన చట్టాలున్న దేవుని వదిలిపెట్టడం లేదు, ప్రాణం మీద కొచ్చినా లెక్క చేయట్లేదు. దానియేలు పిచ్చోడు అనుకుందామా? అయితే దానియేలు అన్న పిచ్చోడు అయి ఉండాలి, మనమన్న పిచ్చోళమై ఉండాలి, ప్రభు నుండి ప్రియులారా, 3 పూట్ల ఆహారం ఎట్లాగ ఆరోగ్యకరమో రోజు రోజు దైనందిన కార్యక్రమాల్లో మనం ఎట్లా ఉండాలో, దేవునితో బంధం, దేవునితో సహవాసం, దేవుణ్ణి కొలవటం, ఆరాధించటం ఆదివారానికి పరిమితం కాకూడదు, పండక్కి పరిమితం కాకూడదు. సాతాను చేసే ఏకైక ప్రయత్నం అన్ని పనుల్లో బిజీగా కూర్చోబెట్టి దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఖాళీ లేకుండా చేస్తాడు. బైబిల్ చదవడానికి టైం ఉండదు, ప్రార్థన చేయడానికి టైం ఉండదు, ఆరాధించడానికి టైం ఉండదు, పరిశుద్ధులతో సంఘంతో సహవాసం చేయడానికి మనసు ఉండదు. నేను అంటాను పోయే కాలం అంటాను, పోయే కాలం అంటాను. మనుషులు నమ్ముకోవాలా, దేవుడిని నమ్ముకోవాలా? మనుషుల మీద ఆధారపడాలా, దేవుడి మీద ఆధారపడాలా? మనుషులా మనతో పాటు చివరి దాకా వచ్చేది దేవుడా మనకు సహాయకుడు? ఎవరు? దానియేలు దేవుడి మీద ఆధారపడ్డాడు, సింహాల నోర్లు ముయిపించాడు. దానియేలు మీద ఫిర్యాదులు చేసిన వారు రాజు మీద ఆధారపడ్డారు, రాజే వాళ్ళని సింహాల గుహలో నెట్టేశాడు. సింహాలు ఎముకను సైతం పగలు కొరికాయి, పగలు కొరికాయి. ప్రభువును ప్రియులారా, దేవుని బిడ్డలుగా, దేవుని బిడ్డలో లోకంలో ఎలా ఉండాలో ఈ సన్నివేశంలో అర్థమవుతా ఉంది. రాజుల దగ్గర ఎలా ఉండాలో, అధికారుల దగ్గర ఎలా ఉండాలో, ఉద్యోగం జీవితంలో ఒక పార్ట్, ఉద్యోగమే జీవితం. డబ్బు మనకి అవసరాలకి వాడుకోవచ్చు, కానీ డబ్బే దైవం. చాలా ప్రయారిటీస్ అన్నీ కూడా ఇన్ ఆర్డర్ లో ఉన్నాయి. లేఖనాలు మనతో మాట్లాడే మాట, దేవుడు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, దేవుడి స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి సాగిలపడకూడదు, ఎవరిని పూజించకూడదు, ఎవరిని ఆరాధించకూడదు, అది ఆయనకు మాత్రమే చెందాలి. దేవుని విషయంలో ఎప్పుడు మనం సరిగ్గా ఉంటామో అన్నీ మన జీవితంలో బాగుంటాయి, అన్నీ మన జీవితంలో బాగుంటాయి. రెండవ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. యోనా గ్రంథం దానియేలు దేవుడి మీద ఎంతగానో ఆధారపడ్డాడు. మనం దేవుడు ఆయన ఎట్లా ప్రొటెక్ట్ చేశాడు, మృగాల సహితం దానియేలుకు ఎంత ప్రొటెక్షన్ గా నిలబడ్డాయో హాని చేయకుండా ఉన్నాయి చూస్తున్నాం. మరొక ప్రవక్త జీవితం, యోనా జీవితం తెలుసు. నేను కనెక్ట్ చేయడానికి ఈ పాయింట్ తీసుకొస్తున్నాను. యోనా గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనం, గొప్ప మత్స్యము ఒకటి యోనాను లింగవలనని యెహోవా నియమించి ఉండగా. ఆయన తిమింగలనన్నాడు, మింగు కాని తినొద్దు అన్నాడు. మింగింది కాని తినలేదు. యోనా 3 దినాలు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. 2వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం మాట్లాడుతుంది, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కి వేశాను. పనిష్మెంట్ కొరకు వాడుకోవాలనుకున్నాడు. ఎంత చక్కగా దేవుడు మాటకి తోకూపుతుందో తిమింగలం, ఎంత చక్కగా దేవదూతకి సింహాలన్నీ తోకలు ముడుచుకొని కూర్చున్నాయో, నోర్లు మూసుకొని కూర్చున్నాయో. ప్రభునంత పిల్లరా, దేవుని బిడ్డలుగా, దేవుడు మన బలమైతే, దేవుడు మన జీవితంలో కేంద్రస్థానంలో ఉంటే, దేవుడితో మన రిలేషన్ సరిగ్గా ఉంటే, మృగాలు, పాములు, తేళ్లు, గర్జన చూస్తూ సింహం, సాతాను ఏవి మన జీవితంలోకి హాని చేయలేవు. రీసెంట్ గా 2020లో కరోనాను చూసాం, భలే విచిత్రం అనిపించింది. నువ్వేమో పెద్ద స్పెషలైజ్డ్ డాక్టర్వే, అదేమో కంటికి కనిపించిన వైరస్, నువ్వేం చేయాలి? ఎంతమంది కరోనా వచ్చినా పర్లేదు, నా MBBS లేకపోతే నా MS స్పెషలైజేషన్ ఉంది, రండి అనాలి. విచిత్రం, డాక్టర్లు హాస్పిటల్కి రావడం మానేశారు, క్లినిక్లు క్లోజ్. భయం ఏంటి? నా ప్రాణానికి గ్యారంటీ లేదు, నీ ప్రాణాన్ని ఏం కాపాడతాను? నా ప్రాణానికే గ్యారంటీ లేదు, నీ ప్రాణాన్ని నేను ఎట్లా కాపాడుతాను? దేనికి? బ్యాక్టీరియాకా, వైరస్కా, దానికా భయాలు? అవును, బైబిల్లో కొన్ని వాక్యాలు చదివితే మీరు చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతా ఉన్నారు. మేమంత కాదు ఇంత కాదు అనుకుంటున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది, మీ తెక్క కుదురుస్తానని చెప్పడానికి దేవుడు ఐగుప్తులోకి ఆ పేళ్లను పంపించాడు, మిడతలు పంపించాడు. పేళ్లకి మిడతలకి కప్పలకి అల్లకల్లోలం అయిపోయారు ఐగుప్తు ప్రజలు అందరూ. మీకోసం ఏమైనా పెద్ద పెద్ద భారీ వేపన్లు ఏమైనా అవసరమా ఏంటి? ఒక వైరల్ చాలు, ఒక వైరల్ చాలు. పొర్లుదండాలు పెడతాం. మన ట్రూ ఐడెంటిటీ మనకు అర్థమైతే దేవునితో మనకున్న ఈ గొప్ప రిలేషన్, మన సృష్టి కాదు, ఆయన సంతానం, ఆయన స్వరూపంలో చేయబడ్డవారు, ఆయన అధికారాన్ని పొందుకున్నవారు, ఆయన పిల్లలం, ఆయనతో నిత్యత్వంలో ఉండడానికి పిలువబడ్డవారు. మన కొరకు ఆయన సృష్టిని చేశాడు, మన కొరకు యేసు ప్రాణం ఇచ్చాడు, మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి ఆయన రెండు చేతులు చాచి పిలుస్తా ఉన్నాడు. ఎంత ప్రేమ మనకి అర్థం కాకపోతే ఇక రెండోది అర్థం కావలసింది ఉగ్రత, దేవుని ఉగ్రత, దేవుని కోపం, దేవుని రౌద్రం తట్టుకోలేం. ఈయన యోన కాస్త ఏమవుతుందంటే క్రైస్తవుల్లో కూడా ఈ నైజం ఉంటుంది. ఆయన ఏమన్నాడు? నువ్వు నినివేకి వెళ్ళు అన్నాడు. ఈయన ఏమంటాడు? నేను వెళ్ళమా అంటాడు. ఆయన ఇల్లంటే వెళ్ళమని చెప్పడానికి అసలుకి ఏమనుకోవాలి? పోయే కాలం. దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం మనకు తెలియదా? ప్రార్థన చేసుకోవాలని తెలియదా? ఆదివారం కాదు రోజూ దేవునితో సహవాసం చేయాలని మన తెలియదా? ఒక పక్కనేమో దేవుడు చెయ్యి అన్నాడు, మరో పక్కనేమో సర్పం సాతాను వచ్చి వద్దు అన్నాడు. ఆయనేమో వద్దు అన్నాడు దేవుడు, సర్పము తిను అన్నాడు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఎవరి మాట విన్నారు? దేవుడి మాట, దెయ్యం మాట? పోయే కాలం. దెయ్యం మాట వింటే కొంప కొల్లేరు అయిపోయింది. ఇప్పుడు ఎవరి మాట వింటున్నాం మనం? బైబిల్ ఏం చెప్తా ఉంది? లోకం ఏం చెప్తా ఉంది? దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? దెయ్యం ఏం చెప్తా ఉంది? ఎవరి మాట వింటున్నాం? యోన తలపెక్క ప్రవక్త, అవిధేయ ప్రవక్త. ఏం చేశాడు? మూడు దినాలు తిమింగలం కడుపులో ఉంచాడు. ఓ రెండవ అధ్యాయం రాస్తాడు, బాబు నా పరిస్థితి ఏంటి, ఏమైపోయాను, మొత్తం సముద్రంలో ఉండి సముద్ర గాధంలోంచి ఎంత ఏడుస్తాడో, ఎంత మొరపెడుతున్నాడో. 2 యోనా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో మారు మనసు వచ్చింది. ఏం మాట్లాడతాడు? అసత్యమైన వ్యర్థ దేవతలు ఎందు లక్ష్యం ఉంచువారు. మాకు ఉద్యోగం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, మనుషులు ఉంటే చాలు, అసత్యమైన వ్యర్థ దేవతలు, అబద్ధాలు, ప్రాణం పోసినవి కాదు, ప్రాణం కాపాడేవి కాదు, నిత్యత్వాన్ని తీసుకెళ్లేవి కావు, డబ్బు కాదు, అధికారం కాదు, అసత్యమైన వ్యర్థ దేవతలు. అసత్యమైన వ్యర్థ దేవతలు ఎందు లక్ష్యముంచి వారు తమ కృపాధారమును విసర్జించరు. పైకి దేవుడు నాకు ఇష్టమని చెప్పినా అంతరంగంలో దేవుడు లేడు, ప్రయారిటీలో దేవుడు లేడు, డే షెడ్యూల్లో దేవుడు లేడు, దేవుని కొరకు రోజులో సమయమే లేదు. అమోసాల్లోంచి బయటకు రావడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. చాలా మంది రోజు ఆరాధన ఉంటుంది, రోజునా అంటారు, అదేదో రోజు తిన్నట్టు. రోజు తినాలా? ఎంత విచిత్రంగా ఉంటుందో. దేవుని వాక్యం తేనె, దేవుని వాక్యం పాలు, దేవుని వాక్యం బలమైన ఆహారం, తేనె కంటే మధురం. దేవుని వాక్యం ఎలా ఉండాలి? ఆశతో, ప్రశ్నతో ఉండాలి. దేవుని బిడ్డలు అలాగే ఉండాలి. పరమనస్ వచ్చింది యోనా గ్రంథ 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును, నేను మొక్కుకురిన మొక్కు బలు చెల్లింపక మానను, యెహోవ యుద్ధనే రక్షణ దొరుకుందని ప్రార్థించాను. అంతలో ఎక్కువ మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేశాను. గొప్ప తిమింగులం దేవుడి మాటకి ఎంత కుక్క పిల్లలాగా, పిల్లి పిల్లలా లోబడతా ఉందో. నిజంగా నిశ్చత్వంలో ఆయన మహిమను కనులారా చూస్తాం. అప్పుడు అనిపిస్తుంది అన్నిసార్లు సిగ్గుపడతాం వచ్చి నేను ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఆయన మాట వినలేదు, ఆయన ఆరాధించవలసినంతగా ఆరాధించలేదు. ఇప్పుడే వాక్యపు వెలుగులో అర్థం చేసుకున్నాం, సింహాలకున్న భయం, తిమింగులానుకున్న విధేయత మనకు ఉండాలి. యోనా గ్రంథం 4వ అధ్యాయంలో ఇంకొక మాట రాయబడింది. యోనా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం, 7వ వచనం, మరుసటి ఉదయం మందు దేవుడు ఒక పురువును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. దేవుడు తిమింగులాన్ని వాడుకున్నాడు, దేవుడు పురుగును కూడా వాడుకున్నాడు. దేవుడు తిమింగులాన్ని, దేవుడు పురుగును కూడా వాడుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, సృష్టిలో దేవుని మాటకు ఎంత విధేయత చూపిస్తున్నాయో సృష్టి, ఎంతగా లోబడుతుందో సృష్టి మనకు అర్థమైతే మనం వాటికంటే జ్ఞానవంతులం కదా, వాటికంటే వివేకవంతులం కదా. మనం దేవుని వాక్యాన్ని చదవడానికి జ్ఞానం ఉంది కదా, చదవాలి కదా, చెప్పిన మాట ప్రకారంగా అలాగే ఉండాలి కదా, అలాగే ఉండాలి కదా. మనం దాని కొరకు ఈ ప్రయత్నం, ఇంకా వాక్యంలో ఎదుగుదాం, ఇంకా ప్రార్థనలు ఎదుగుదాం, ఇంకా విధేయతలు ఎదుగుదాం, ఇంకా పరిశుద్ధతలు ఎదుగుదాం. మనం అసత్యమైన వ్యర్థ దేవతల మీద లోకం ఆధారపడింది, మనం అమాసాల నుంచి బయటకు వచ్చి జీవము గల దేవుడు ఆయన మీద ఆధారపడడానికి, ఆయనలో ఎదగడానికి ఈ ప్రయత్నం అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆయన మాట్లాడుతున్న మాట యోవేల గ్రంథంలో ఒక మాట చదవాలి. యోవేల గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు ఆయన. యోవేల గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నారు. 2వ అధ్యాయం 25వ వచనం, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. దేవుని స్తుతించాలంటే దేవుడు ఇలా అన్నాడు, నేను పంపిన మిడతలు, గొంగలు పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా నిత్తును. రైతులు ఆత్మహత్య చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం అక్కర్లా, పసర పురుగులు వస్తే చాలు, ఆత్మహత్య చేసేసుకుంటాడు. మన బడాయి ఎంత అంటే పురుగు దగ్గరికి వెళ్ళిపోద్ది, మన బడాయి పురుగు దగ్గర తేలిపోద్ది, మన బడాయి వైరస్ దగ్గర తేలిపోద్ది. ఆయన అన్నాడు నా మహాసైన్యం. ఒక దూత ఒక రాత్రిలో 185,000 మందిని చంపినట్టుగా మనం రాజుల గ్రంథంలో చదువుతాం. గొప్ప దేవదూతలు, కెరూపులు, శరాపులు, మహాదూతలు, అవి మాత్రమే కాదట, పసరు పురుగులు, చీడ పురుగులు, ఆ యోనా గ్రంథంలో ఆ పురుగు చాలు చాలు. రాఘునంద ప్రియులారా, సూక్ష్మంలోను స్థూలంలోను దేవుడు అనంత జ్ఞాని. ఆ గొప్ప దేవుని స్వరూపాన్ని ధరించుకున్నాం, ఆ గొప్ప దేవుని పిల్లలము అన్నది మనకు ఇవ్వబడ్డ గొప్ప భాగ్యం. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించారో వారందరికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఏ అధికారం? సన్షిప్, దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. మనం యోగు గ్రంథంలో ఒక మాట చదవాలి, బైబిల్ ఎలా అంటుంది. యోగు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనాన్ని చదివితే ఆయనలా అంటున్నాడు, భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పించు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకున్న వారెవరును లేరు. ఎంత కోపం వస్తుందో ఆయనకి. ఆలోచించడానికి మెదడు ఇచ్చాను, మేధస్సుని ఇచ్చాను, తెలివితేటను ఇచ్చాను, వాడు ఆలోచించు అంటున్నాడు. దేవుడి కొరకు వాడకపోతే జీవితం వ్యర్థం, దేవుడి కొరకు పనిచేయకపోతే మన అధికారం వ్యర్థం, మనకున్నవన్నీ అర్థం. కాబట్టి వాటికంటే, భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే, పురుగుల కంటే ఎక్కువగా విధేయత చూపిద్దాం, ఎక్కువగా లోబడదాం, ఎక్కువగా ఆరాధిద్దాం, చెప్పిన దాన్ని చేయడానికి వణుకుద్దాం, ఇష్టపడదాం. ఆ ఫేజ్ లోకి రావడానికి రోజు ఆయనతో సహవాసం, వాక్యంతో సహవాసం, మాకెంతగానో ప్రయోజనకరంగా ఉంది, మీకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదేదో మెకానికల్ గా ఒక తంతు కింద ఏదో మనల్ని మనం మోసం చేసుకోవడం కోసం కాదు, రోజు ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని వాక్యంగా వాక్య సత్యాలు వెలుగులో మనల్ని మార్చుకుంటూ జీవించడం కొరకే ఈ ప్రయత్నం. ఆయన ఒక మాట యెషయా గ్రంథంలో ఇలా అంటాడే, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో ఆ మాట మన విషయం అనకూడదు, ఆ మాట మన విజయం నిజం కాకూడదు, దాని కొరకు మనం మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, రెండో వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎక్కు, నేను పిల్లల్ని పెంచి గొప్ప వారిగా చేశాను, వారు నా మీద తిరగబడ్డారు, వారు నా మీద తిరగబడ్డారు. మూడో వచనంలో తిడుతున్నాడు, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంత వాణ్ణి దొడ్డు తెలుసుకొనను, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. జంతువు కుక్క విశ్వాసం కలిగిన జంతువు బాగుంది, కానీ బైబిల్ అంటుంది విశ్వాసం మనకు ఉండాలట, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. గొర్రె పరిశుద్ధమైంది, అపరిశుద్ధమైన దాన్ని ముట్టుకోదు. బైబిల్ గ్రంథం అంటుంది పరిశుద్ధత మనలో ఉండాలి, పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువుని చూడదు, వాటి స్వభావాన్ని అవి కోల్పోవట్లా. పాఠాలు నేర్పిస్తా ఉన్నాయి మనకి, పాఠాలు నేర్పిస్తా ఉన్నాయి. ప్రభునంతులారా, వాక్యంలో వాక్య సత్యాల్లో దేవుణ్ణి ఎరగటంలో, దేవుణ్ణి ఎదగటంలో ప్రభు వెటనరీ యూనివర్సిటీ సహవాసానికి మనందరికీ ఈ వాక్య తలంపులను ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్.